కొంతసేపటికి శుక్రాచార్యుడికి ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. ఓరు దుర్మార్గుడా, ధర్మబద్ధంగా నువ్వు నా కూతుర్ని అడుగుంటే నీకు ఇచ్చేవాడిరా, ఏడుస్తూ ఉంటే చెరపట్టి వినిపించుకోకుండా లెక్క లేకుండా ఇంత పాపం చేస్తావా? గురువు తండ్రితో సమానుడే, అటువంటి గురువు కూతుర్ని బలాత్కరిస్తావా? నీకు తగిన శిక్ష విధిస్తున్నాను. ఈరోజు నుంచి తీవ్రమైన దుమ్ముని రాళ్ళని వర్షంగా ఇంద్రుడు కొనిపించుగాక. సుస్పష్టంగా చెప్పేశాడు. 7 రోజుల పాటు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల పాటు ఇంద్రుడు నా ఆజ్ఞ వల్ల నీ సామ్రాజ్యం మీద బండరాళ్ళు, కొండరాళ్ళు, దుమ్ము, ధూళి, వర్షం కింద కురిపించాలి. నీ రాజ్యం సర్వనాశనం అయిపోయి దుమ్ములో కలిసిపోవాలి. నీ రాజ్యంలో కొండలు, దుమ్ము, మట్టి తప్ప ఏమీ లేకుండా అయిపోవాలి. సప్తరాత్రేణ రాజాసౌ సభృత్య బలవాహన. ఈ రాజు, వాడి సేవకులు, వాడి వాహనాలు సమస్తం కొట్టుకుపోవాలి. అందులో సర్వనాశనమై చచ్చిపోండి. 100 యోజనముల ప్రాంతం అంటే 800 మైళ్ళ స్థలం పూర్తిగా భయంకరమైన కొండరాళ్లతో నిండిపోయి ప్రాణులంతా విధ్వంసమైపోవాలి. దీని తర్వాత ప్రాంతంలో మాత్రం జనస్థానం అనే ప్రాంతంలో సరస్సు ఉండి అక్కడ మాత్రమే ప్రజలు నివసిస్తారు, ఇంకెక్కడెక్కడ ఉండలేరు అని వరీక్షించమని చెప్పించి, ఇదిగో ఇక్కడున్న వాళ్ళంతా ఈ ప్రాంతం ఖాళీ చేయండి, ఇక్కడ నుంచి 100 యోజనముల ప్రాంతం నాశనం అవుతోంది, మనం అందరం ఇక్కడి నుంచి జనస్థానానికి పోదాం అని వాళ్ళని వెంట పెట్టుకుని చక్కచక్క ప్రాంతం ఖాళీ చేసి జనస్థానానికి వెళ్ళిపోయాడు. అదే జనస్థానంలోనే ఈ మారీచాదులు చేరారని చెప్పుకున్నామే, అక్కడ మాత్రం జనులు, రాక్షసులు, జంతువులు ఉండేవి. ఈ మిగతా ప్రాంతం అంతా ఇంద్రుడు వర్షం కురిపించాడు శుక్రాచార్యుడి ఆజ్ఞతోటి. మామూలు వర్షం కాదు, అలా దుమ్ము పడిపోయేది అక్కడ, దబ 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 కుంభవృష్టి కింద దుమ్ము, రాళ్ళు పడిపోయాయి. అవే ఇప్పుడు ఆ దండకారణ్యం అనే పేరుతో ఉన్నటువంటి ప్రాంతం, దండుడి పేరు మీద అరణ్యం ఏమైపోయింది, దండకారణ్యం అయిపోయింది. శాపగ్రస్తమైన అరణ్యం అది. దండుడు గురుపుత్రికని బలాత్కరించటం వల్ల ఆ రాజ్యం అంతా అడివైపోయింది. పెద్ద పెద్ద కొండలు ఏర్పడిపోయాయి రాళ్ల వల్ల, దుమ్ము వల్ల. అదొక భయంకర ప్రాంతం, దుర్గమం అయిపోయింది. ఇప్పటికి కూడా చూసారా, శుక్రాచార్యుడు శాపం వల్లే కాబోలు, దండకారణ్యంలో ఒక్కడు సుఖపడుతున్నాడేమో చూడండి. ఆ ప్రాంతంలో మకాం పెట్టిన వాళ్ళని నక్సలైట్లేనే చంపేస్తారు, లేదా నక్సలైట్లేమో పోలీసుల చేతులు చూస్తూ ఉంటారండి. ఈ దరిద్రం అంతా అలా పట్టిందనమాట, శుక్రుడి శాపం అది. మహానుభావులు ఎంతోమంది అక్కడికి చచ్చిపోయారు, పూర్వం రాక్షసులు. ఈ విధంగా ఎవరో ఒకడు వాళ్ళు చేరుతూనే ఉంటారు అక్కడికి. అక్కడ ఎప్పుడు ఎంతో కొంత పాపం జరుగుతూనే ఉంటుంది. ఇంకా రాముడు అడుగు పెట్టాడు కాబట్టి ఆ భద్రాచలము ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంత ప్రాంతం బాగుపడింది. కానీ రామచంద్ర ప్రభు అడుగు పెడితే ఏ ప్రాంతమైనా ఏమవుతుందనమాట, పవిత్రమవుతుంది. రాముడు ఎక్కడెక్కడ తిరిగాడో దండకారణ్యంలో అదంతా పవిత్రమైపోయింది. అందువల్ల రామచంద్రుడి పాదాలు అన్ని చోట్ల అడుగు పెట్టాలి, ఆయన అడుగుపెట్టి ఆయన పాదాలు అక్కడ పడాలి, ఆయన పాదాల ముద్రల వల్ల ఆ ప్రాంతం పవిత్రం అవ్వాలని మనం కోరుకుందాం అంతే. రామచంద్ర, అదే వింధ్యపర్వతం దగ్గర నుంచి ఉన్న ఈ ప్రాంతం అంతా దండకారణ్యం. అందులో ఒక ప్రాంతం అంతా ఇప్పటికీ అక్కడికి జనులు వెళ్ళలేరు పెద్దగా, అక్కడ ఎక్కువగా జంతువులు కూడా ఉండవు. నీవు అడగబట్టి ఆ ప్రాంతం యొక్క విశేషం చెప్పాను. అనగా రాముడు గుర్తుపెట్టుకోండి, మహాత్ములకు ఆగ్రహం కలిగించి అపవిత్ర కార్యక్రమాలు చెయ్యరాని కార్యక్రమాలు చేస్తే దండుడిలా నాశనమైపోతారు. ఇక్ష్వాకు కొడుకు వాడు అంటే మా వంశస్థుడే, అయితేనే వాడు చేసిన పాపాన్ని వాడు అనుభవించాడు అని అక్కడ సంధ్యోపాసనాదులు కావించి, ఇక నేను అయోధ్యాపురానికి వెడుతున్నానన్నాడు. అనగా తథాస్తు అన్నాడు అగస్త్యుడు. రాముడి గొప్పతనం మళ్ళీ అర్థమవుతుంది ఇక్కడ మనకి. మహాత్మా, అప్పుడప్పుడు నీ దర్శనానికి వచ్చి నిన్ను చూచి తరించాలని కోరుకుంటున్నాను, దయతో నీ దగ్గరికి రానిస్తావా అన్నట్టే. అసలు రాముడు ఏమిటి, అగస్త్యుడిని నీ దర్శనానికి రానిస్తావా అన్నాడు. ఒక్క క్షణకాలము అగస్త్యుడు తెల్లబోయి విస్మయుడై వినయంతో ఇలా అన్నాడు, అత్యద్భుతమిదం వాక్యం తవ రామ శుభాక్షరం పావన సర్వభూతానాం త్వమేవ రఘునందన. రామ, అమృతం లాంటి మాటలు మాట్లాడావు, నీ మాటలు ఆశ్చర్యకరమైన మాటలు, అద్భుతమైన మాటలు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం పరమ పవిత్రమైన వైకుంఠం అవుతుంది, నువ్వు ఎవరిని చూస్తే వాడు పవిత్రుడవుతాడు, నువ్వు ఎవరిని చూసినా వాడు పవిత్రుడైపోతాడు. ముహూర్తమపి రామత్వాం ఏచ పశ్యంతి కేచిన, ఎవడైనా ఒక్క ముహూర్తం నిన్ను చూస్తే వాడు ఆ క్షణమే బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాడు, పరమ పవిత్రుడవుతాడు. నీచాతి నీచులను పాపాత్మలను పవిత్రం చేసే చూపు నీది, అటువంటి నువ్వేమిటి నా దగ్గరకు వచ్చి నా దర్శనం చేసుకుంటానంటావు, ఇది నా భాగ్యం తప్ప మరేం కాదు. రాళ్ళని స్త్రీలుగా మార్చగలవు, పాపాత్మల్ని పవిత్రుని చేయగలవు, అటువంటి నువ్వు నన్ను చూచి పవిత్రుడవుతానంటావు. అంటే ఇది మహాత్ములైన ఋషులను గౌరవించండి అని ప్రజలకి సందేశం ఇవ్వడమే తప్ప నీకు పవిత్రత ఏమిటి, పవిత్రానాంచ పవిత్రం అని నీ వస్తువుని చెబుతారు అని వినయంగా నమస్కరించాడు. చాలా అద్భుతమైన ఘట్టాలు కదటండి ఇవి. మహాత్ముల గొప్పతనం ఏమిటో మనకి తెలియజేసే ఘట్టాలు. రామ ఇక వెళ్ళిరా అన్నాడు. రామచంద్రుడు తిరిగి వచ్చి లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి తక్షణం నా దగ్గరికి పంపించవారి ద్వారపాలకుడికి చెప్పగానే వాళ్ళు వచ్చారు. రాగానే రాముడు, సీత నాకు దూరమైనప్పటి నుంచి మనస్సు మనస్సులో లేదు, ఏదో రాజ్యపాలన చేస్తున్నాను, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను పుణ్యాత్ముడిని కావాలి, తెలుసో తెలియకో సీతను విడిచిపెట్టిన పాపం వంటి పాపాలు నాకు తొలగాలి, అందుకోసం యజ్ఞం చేద్దామనుకుంటున్నాను. యజ్ఞం వల్ల ఎటువంటి వాడైనా పవిత్రుడవుతాడు, లోకానికి కూడా శుభం కలుగుతుంది, కాబట్టి రాజసూయ యాగం చేద్దాం అనుకుంటున్నాను, రాజసూయ యాగం చేయమంటారా అని అడిగాడు. ఔచిత్యం కలిగిన తమ్ముళ్ళు దొరకడం కూడా అదృష్టం, తమ్ముడైనా తప్పు తప్పు ఒప్పు ఒప్పు అని చెప్పాలి. రాముడు తన తమ్ముళ్ళు అలా చెబుతారా లేదా అని పరీక్షించడానికి రాజసూయ యాగం చేయనా అని అడిగాడు. వెంటనే భరతుడు రెండు చేతులు జోడించి, మహాత్మా నువ్వు ధర్మాత్ముడివి, నీకు శత్రువులు లేరు, అటువంటి నువ్వు రాజసూయాగం చేయటం ధర్మం కాదు. రాజసూయం అంటే ఏమిటి, రాజులందరినీ జయించిన తర్వాత చేసే యజ్ఞం. నువ్వు యజ్ఞం చేయాలంటే ఒక ఏడాది పాటు నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులందరినీ జయించాలి, జయించాలంటే అందులో కొంతని చంపాలి. అప్పుడు ఏమవుతుంది అవతల వాళ్ళకి, ఏ రాముడు దేవుడు అనుకున్నావు, మమ్మల్ని యుద్ధానికి పిలుస్తాడా, యుద్ధానికి వచ్చిన తర్వాత చస్తే చస్తామని పోరాటానికి సిద్ధపడతారు, మొండి పొట్టుదలతో యుద్ధానికి వస్తారు, అప్పుడు చాలామంది నాశనం అయిపోతారు, మహారాజులు రాజకుమారులు నశించిపోతారు. ఇప్పటికే భూమండలంలో రావణుడి ధర్మమానని ఎంతోమంది సత్యాలు ఇప్పుడిప్పుడు భూమి కోలుకుంటున్నది, అటువంటి సమయంలో ధర్మాత్ముడమైన నీవు మళ్ళీ యుద్ధానికి వెళ్ళి ఇంతమందిని చంపుతావా, హింసతో సాధించేదేమున్నది, కాబట్టి మొత్తం అందరికీ సంక్షోభం కలగజేసి జనము సంక్షయమైపోయే యజ్ఞం వద్దు, దీనిని నాశనం చెయ్యొద్దు. పృథివీం నార్హసే హంతుం వశేహితమ వర్తతే, నువ్వు ఈ భూమండలాన్ని నాశనం చెయ్యొద్దు. ఎందుకు చేయకూడదు చెప్పరా, ఇంతమంది రాజుల్లో ఒక్కళ్ళైనా నీ రాజ్యాన్ని కాదన్నారా, ఇప్పుడు రాముడే అందరికీ చక్రవర్తి, చక్రవర్తి యొక్క పరిపాలన ఎవరైనా తిరస్కరిస్తే కాదంటే కదండి వేటేయాలి. ఇప్పుడు భూలోకంలో ఉన్న మహారాజులందరూ మేము నీ వశవర్తులం, నీకు కప్పం కడతాం, నీకు సామంతులం అన్నారు. సామంతరాజుల మీద యుద్ధానికి పెడతాం, అసలు ఎలా పెడతాం, కుదరది ఇది అనగానే రాముడు భరతుడిని కౌగిలించుకొని, ఇది సరి అయినటువంటి సలహా, మంచి తమ్ముడు చెప్పవలసిన మాట, నీ మాటలు అమృతం, నువ్వు ఇలా చెబుతావా లేదా అనుకున్నాను చెప్పావు, నాకు ఆనందం కలిగింది, చిన్నపిల్లవాడు చెప్పినా మంచిని స్వీకరించాలి, ఇక ఇప్పుడు ఏం చేయాలో కర్తవ్యం ఏమిటో చెప్పను. కానీ అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, రాజసూయాగం అయితే హింసతో కూడినది, కాబట్టి అశ్వమేధ యాగం చేద్దాం, అశ్వమేధ యాగంలో ఇంత హింస ఉండదు, అశ్వమేధ యాగం పవిత్రమైనది, పూర్వం ఇంద్రుడు కూడా చేశాడు, పూర్వం ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు, వృత్రాసురుణ్ణి చంపటం వల్ల బ్రహ్మహత్యా పాపం, మిత్రహత్యా పాపం వంటి అనేక పాపాలు వచ్చాయి. ఈ పాపాల నుంచి విముక్తి పొందడం కోసం ఇంద్రుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేయగానే ఆ బ్రహ్మహత్యా పాపం ఇంద్రుడి దగ్గరకు వచ్చింది, నువ్వు నిజంగా యజ్ఞం చేసావు, యజ్ఞం వల్ల నేను నిన్ను పీడించకూడదు, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు అన్నది. బ్రహ్మహత్యా పాపము ఒక స్త్రీ రూపం ధరించి హత్య చేసిన వాడిని పీడిస్తుంది, వృత్రాసురుణ్ణి చంపటం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా పాపం ఒక స్త్రీ రూపంలో ఇంద్రుణ్ణి చాలా కాలం పీడించింది. ఇప్పుడు అశ్వమేధ యాగం చేయగానే ఈ పాపం నాశనం అవ్వాలి. నాశనం అవ్వాలంటే ఏం చేయాలి అని ఆ పాపమే అడిగింది ఇంద్రుణ్ణి. అప్పుడు ఏం చేశాడు ఇంద్రుడు, నువ్వు 4 రూపాలు ధరించు, నిన్ను నువ్వు విభజించుకో, 4 పార్ట్లు చేసుకో, ఈ 4 భాగాలు 4 ప్రవేశపెట్టు, ఆ 4 శక్తులు ఈ బ్రహ్మహత్యా పాపాన్ని స్వీకరిస్తాయి అనగానే వెంటనే ఆవిడ 4గా విభజింపబడింది. 1/4 వంతు పాపం నదులలో చేరింది. ఆ నదులలో 2 నెలల పాటు ఈ పాపం ఉంటుంది, అందుకే ఆ 2 నెలల్లో స్నానం చేయకూడదు. అదే ఆషాఢ శ్రావణ మాసాలు, అదే వర్ష ఋతువు. అంటే సింహకర్కటయోర్మధ్య సర్వా నద్యోరజస్వలాహ, సింహరాశి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో అంటే ఆషాఢ శ్రావణ మాసాల కాలంలో నదులలో ఈ బ్రహ్మహత్యా పాపం ప్రవేశిస్తుంది. అందుకే నదులు ఆ కాలంలో వర్షం వల్ల బురద నీరుతో ఎర్రగా ప్రవహిస్తాయి. ఆ కాలంలో స్నానం చేస్తే ఈ బ్రహ్మహత్యా పాపం మనకు వస్తుంది. అందుకని ఎప్పుడైనా నదికి వరద వచ్చినప్పుడు మనం స్నానం చేయకూడదు. నదులకి ఇప్పుడు గంగానదికి మీరు ఎప్పుడు చూడండి, శ్రావణ మాసంలో భయంకరమైన వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు మొత్తం మెట్లు మునిగిపోతాయి. మాతో పాటు సప్తాహాలకు వచ్చిన వాళ్ళు చూశారు అది. ఆ కాలంలో ఆ బురదలో ఉన్నప్పుడు మాత్రం స్నానం చేయకూడదు. ఒకవేళ స్నానం చేయాల్సి వస్తే ఏం చేయాలో తెలిసిన, బ్రహ్మహత్యా పాప నివారణార్థం హరినామస్మరణ అహంకరిష్యే అని హరినామస్మరణం చేసి స్నానం చేయాలి నదులలో స్నానం చేసేటప్పుడు. అలా నదిలో అలా స్నానం చేసేటప్పుడు హరినామస్మరణం లేకుండా చేస్తే ఈ నదిలో ఉన్న బ్రహ్మహత్యా పాపం మనకు చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యా పాపం 4 భాగాలు చేశాక అందులో ఒక భాగాన్ని నదిలో ఒక్క ఆషాఢ శ్రావణ మాసముల కాలంలో మాత్రమే ప్రవేశపెట్టాడు ఆయన. అందుకని ఆ 2 మంత్స్ నదీ స్నానం పనికిరాదు. మనం కూడా చేయలేము ఆ బురదలో. అక్కడికి అది అయిపోయింది. ఇంకా 2వ భాగం, 4 భాగాల్లో 1 భాగం నదులలో చేరింది, నీళ్లల్లో చేరింది, నీళ్లల్లో ఆషాఢ శ్రావణ మాసాల్లో ఉంటుంది. ఇక 2వ భాగాన్ని భూమిలో ప్రవేశపెట్టాడు ఇంద్రుడు. ఈ 2వ హత్యాభాగం భూమిలో చేరింది. భూమికి 1 సంవత్సరంలో కొన్ని దినములు అంబువాచి దినములను ఉంటాయి. సెప్టెంబర్లోను సాధారణంగా మార్చిలోను వస్తాయి అవి. ఆ కాలంలో భూమిని దున్నకూడదు, తవ్వకూడదు అన్నమాట. ఈ కాలంలో వ్యవసాయం చేస్తే మహాపాపం. ఇప్పుడు కలియుగంలో చేసేస్తున్నాం మనం. ఎప్పుడైనా పుష్యమాసంలో పంట చేతికి వచ్చేది సంక్రాంతికి, అక్కడి నుంచి మొదలుపెట్టి మార్చి వరకు అనగా ఫాల్గుణ మాసము చైత్రమాసం మొదటి భాగం ఈ 45 రోజుల పాటు భూమిని దున్నకూడదట. ఫాల్గుణ మాసం ఇప్పుడు మాఘమాసం అయిపోయాక రేపు ఫాల్గుణ మాసం వస్తుంది. ఈ ఫాల్గుణ మాసంలోను చైత్రమాసంలోని 1 మొదటి 15 రోజులు ఈ 45 డేస్ భూమిని దున్ని వ్యవసాయం చేయకూడదు. మళ్ళీ అలా ఎప్పుడు దున్నకూడదు అంటే ఆషాఢమాసంలో 1 వారం రోజులు మాత్రం, కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మొదలుపెట్టి 1 వారం రోజులు భూమిని దున్నకూడదు. అందుకే అయితే ముందు లేక తర్వాత దున్నేవారు అన్నమాట. ఈ దున్నకూడని రోజుల్ని అంబువాచి దినములు అంటారు. ఆ కాలంలో భూమిని దున్నినా, భూమిని తన్ని నూతులు తయారు చేసినా, బోర్లు వేసినా ఆ వ్యక్తులకి పాపం భూమికి కూడా చాలా నష్టం వస్తుంది, భూకంపాలు వస్తాయి. నేను చాలామంది చూసిన ఆ వ్యక్తులు ఎక్కువ బాగుపడలేదు అలా చేసిన వాళ్ళు. ఏదో ఒక అశాంతి వస్తుంది అన్నమాట. మీకు రహస్యం చెప్పరా, ఇంకోటి తేలిగ్గా చెప్పాలంటే దున్నకూడని రోజుల్లో వ్యవసాయం చేయని రోజుల్లో వ్యవసాయం చేసిన వాళ్ళ భూములు రాజధాని పేరుతో ఎవడో లాగేసుకుంటాడు. అక్కడ రాజధాని రాదు, డబ్బులు రావు, కాంపెన్సేషన్ రాదు, భూమి పోతుంది. ఇది భూమి ఏదో రకంగా వాడి దగ్గర నుంచి పోతుంది. లేదా ఫ్యాక్టరీ కడతామని లాక్కుంటారు, ఫ్యాక్టరీ కట్టరు, చివరికి వీడికి ఉద్యోగం రాదు, కార్డులు మిగులుతాయి చేతులు. మన భూమి మనకు తెలియకుండానే ఇతరులు గవర్నమెంటు లాక్కుంటున్నారంటే, మన భూమిని మనం కర్మగారి పవలాకి 10 రూపాయలకి అమ్ముకుంటున్నామంటే, అక్కడ ఈ అంబువాచి దినములలో వ్యవసాయం జరిగింది, భూమిని దున్నామని అర్థం అని చెప్పారు. నమ్మం కానీ అనుభవంలోకి ఎప్పుడొకప్పుడు వస్తూనే ఉంటాయి. ఎంతమందిని చూసామండి, వాళ్ళ పొలాలు వాళ్ళకి దక్కకపోవడం, వాళ్ళ స్థలాలు వాళ్ళకి దక్కకపోవడానికి గల కారణం అదే. అక్కడ స్థలం కొంటాడు, వినిపించుకోకుండా బోరు బావి వేస్తాడు స్థలంలో ఇల్లు కట్టుకుందామని. ఎందుకో తెలియదు ఇల్లు పూర్తవదు, అప్పులు పాలయ్యి ఆ ఇల్లు అమ్ముకున్న వాళ్ళు లేరు. అప్పు చేసి ఇల్లు కట్టడం, అప్పు తెరచలేక ఇల్లు ఏదో వచ్చిన రేటుకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పాపం. బోల్డ్ అంత ఖర్చు పెట్టి 3 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టి చివరికి ఆ ఇల్లు వల్ల అప్పులు పాలి అందులో గృహప్రవేశం వేయక ఉండక ఇతరులకు అమ్ముకుని చివరికి అద్దెంట్లోకి పోయిన వాళ్ళు లేరు. కారణం ఇదే. ఈ అంబువాచి దినముల గురించి పంచాంగంలో రాస్తారో తెలుసుకుని ఆ కాలంలో దున్నకూడదు, ఎందుకంటే ఆ కాలంలో భూమికి బ్రహ్మహత్యా పాపం ఉంటుంది. అందుకని కొంచెం మంచి ముహూర్తం పెట్టుకోండి అన్నారు. మేము నమ్మం అంటే వాడికి కర్మ మనం ఏం చేస్తాం? ఈ రాత్రి ఎవడం మార్చలేడు కదా. ఇంకా మూడవ భాగం స్త్రీలలో ప్రవేశపెట్టారు. అదే నెలసరి బహిష్టుకాలం. యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే స్త్రీలకి బహిష్టుకాలంలో ఆ దోషం ఉంటుంది. అందుకే ఆ 3 రోజుల్లో స్త్రీ సంగమం చేసిన పురుషుడు ఈ బ్రహ్మహత్యా పాపం పొందుతాడు. అది పరమదోషం. అది ఇక 4వది బ్రహ్మహత్య చేసిన వాళ్ళని పట్టుకుంటుంది. భూలోకంలో అనవసరంగా ఇదిగో లాయర్ దంపతులు చంపారు ఇలా మందని దగ్గర, ఇదిగో అది బ్రహ్మహత్య. ఇలా బ్రహ్మహత్య చేసిన వాళ్ళకి ఈ 4వ పార్ట్ చేరుతుంది. ఈ విధముగా 4 భాగములై 4 రోజుల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టని రీతిలో ఈ బ్రహ్మహత్యా పాపం చేరింది అని రాముడికి లక్ష్మణుడి కథ చెప్పి చూచావా, ఇంద్రుడంతటి వాడు తన బ్రహ్మహత్యా పాపం తొలగడం కోసం అశ్వమేధయాగం చేశాడు. కాబట్టి నువ్వు కూడా సీతను విడిచిపెట్టడం వల్ల వచ్చే పాపం నీకు ఉందనుకుంటే, లేక ఏదైనా అశాంతి మనస్సులో ఉంటే అశ్వమేధయాగం చెయ్యి. అశ్వమేధయాగం వల్ల అశాంతి తొలగి ప్రశాంతత లభిస్తుంది. ఇది చాలా గొప్పది అనగానే రాముడు చాలా ఆనందపడి, లక్ష్మణ మంచి కథ చెప్పవు, ఈ కథ నేను విన్నాను నిజమే. అశ్వమేధయాగం పాపము తొలగడం కోసమే కదట, శాపము తొలగడానికి కూడా చేస్తారు అని ఇప్పుడు రాముడు లక్ష్మణుడికి ఒక చెప్పాడు. పూర్వం ఈ భూమండలంలో ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి సుదర్శనుడు అని పేరు. ఈ సుదర్శన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఆయన ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు బయలుదేరాడు. అదృష్టవశాత్తు ఆయనతో వస్తున్న మంత్రులను పరివారం దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒక్క సుదర్శనుడు మాత్రం హిమాలయ పర్వతాల్లో అంబికావనం అని ఒక వనం ఉన్నది. ఆ వనం చాలా డీప్ హిమాలయాల్లో ఉంటుంది. అది మనం వెళ్ళలేము. అసలు మాట వరుసకు కూడా కేదారం దాటే ముందుకు వెళ్ళలేము. ఇంకా తర్వాత ఉన్న ఆ కొండల్లోకి గుట్టలోకి ఏం పెడతాం? మహాయోగులు తప్ప ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఆ అంబికావనంలోకి రాజుగారు వెళ్ళాడు. చిత్రం ఏంటో తెలుసా? ఆ అడవిలోకి వెళ్ళగానే రాజుగారు ఎక్కిన మగ గుర్రం ఆడగుర్రం అయిపోయింది. ఆడగుర్రాన్ని సంస్కృతంలో బడవా అంటారు. బడవా అంటే ఆడగుర్రం. రాజుగారు కాస్త స్త్రీగా మారిపోయాడు. మేసం పోయింది, నున్నగా తయారైంది మూతి, చక్కగా కనుబొమ్మలు తయారయ్యాయి, పొడుగ్గా ఒత్తుగా జడ ఏర్పడింది. పూర్వం జడ అనే ఒక పదార్థం ఉండేది, ఆ జడ పదార్థం ఏర్పడింది. సన్నగా నడుము ప్రారంభమైంది. ఇంకేముంది, మొత్తం మీద స్త్రీగా మారిపోయాడు. ఆయన సిగ్గుపడుతూ, నేను ఎవరిని అనుకునేవాడు? పూర్వం సిగ్గును ఉండేదండి. పూర్వం చక్క పెళ్లి చూపులు భలే సిగ్గుపడిపోయేవారు, పురుష అనుకుని. ఇప్పుడు ఈ మధ్యన సిగ్గంటే ఏమిటండి అని ఒక పాప అడిగింది. నేను సిగ్గుపడిపోయాను. ఎందుకంటే దానికి సమాధానం ఏం చేయాలో నాకు తెలియక. కాబట్టి సరదా అదో అందం అండి. ఎలా అయినా సిగ్గుపడుతూ ఉంటే అప్పుడప్పుడండి అదొక అందం. అందం కోసమే తప్ప అందరూ సిగ్గుపడుతూ 24 గంటలు ఉండమని కాస్తామా? ఏమిటేమిటో కొన్ని జడ వేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు, అలా అప్పుడప్పుడు అలా సిగ్గుపడుతూ ఉంటే, అప్పుడప్పుడు కొప్పులో పువ్వులు పెట్టుకుంటూ ఉంటే, భార్యాభర్తలిద్దరూ ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అయినా ఇంట్లో భార్యామణి భర్త గారికి అన్నం వండి పెడుతూ ఉంటే, భర్తగాడు నెలకు 3 రోజులు ఈవిడికి అన్నం వండి పెడుతూ ఉంటే, ఓ ముచ్చట్లట. నేను అనలేదు, ఎవరో పెద్దలు అన్నారు, అవి వినండి, మళ్ళీ నా మీద పడకండి. కొన్ని దిక్కుమాల సంఘాలు వచ్చి మళ్ళీ గెరావులు చేయడం మొదలెడతాయి. ఈ గొడవ ఎవడ పడతాడు మళ్ళీ మధ్యన మధ్యలో మన గొడవ మనం పడుతుంటే తడవ తడవకి ఈ పడవలో గొడవ మనం పడలేం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈయన సిగ్గుపడిపోయి తెల్లబోయి నేను ఇలా అయిపోయాను ఏమిటి అనుకున్నట్టు పాపం. కొంచెం లోపం తెలుస్తోంది మగవాణ్ణని, కానీ స్త్రీ అయిపోయాడు. ఇంతకీ ఆ వనము అంబికా వనం. అక్కడ పూర్వం పార్వతీ పరమేశ్వరులు నివసించేవారు. పార్వతీ పరమేశ్వరులు సరదాగా ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఇలాంటి మునులు తాతలు వచ్చేవారట అక్కడికి. దాంతో వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండేది. ఒకరోజు ఏం జరిగింది, పార్వతీ పరమేశ్వరులు ఏదో సొంత ముచ్చట్లు మాట్లాడుకుంటారు, కుటుంబ వ్యవహారాలు, టిక్ 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 అని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పార్వతీదేవి వచ్చి శివుడు తొడ మీద కూర్చుంది. పూర్వం భార్యామణులు అప్పుడప్పుడు భర్తగారు తొడ మీద కూర్చుంటూ ఉంటే భర్తగారు అలా జడ వేసేవాడు. అదొక అందం. స్థిర ఏకాంతంగా పార్వతీ పరమేశ్వరులు కూర్చునున్న సమయంలో ఈ మునులంతా వచ్చి అబ్బో పార్వతీదేవికి జడేస్తున్నాడు శివుడు, ఈ టైంలో మనం వెళ్ళకూడదు అనుకుని పక్కకి వెళ్ళిపోయారు. దాంతో పార్వతి సిగ్గుపడి, ఏమిటండి ఇది ఇల్లా ధర్మసత్రమా, నేను లేనప్పుడు ఎలాగో ఇంట్లో జనాలను పిలిపించి ఇల్లంతా వాళ్లే పెట్టేసి మీరు వంటలు పెట్టి కొంప తీస్తున్నారు, ఇది సరిపోక మళ్ళీ నేనున్నప్పుడు కూడా ఈ జనమంతా వచ్చి మీ వెంట పడుతూ ఉంటే ఎలాగా, ఇది ఇల్లా ధర్మసత్రమా అని కొంచెం పార్వతీదేవి ఆగ్రహంతో దాంతో మండిపోయింది శివుడికి. ఇదే శాపం ఈ ఋషులకు. ఈ అంబికావనంలోకి పురుషులు ఈ రోజు నుంచి అడుగు పెడితే వాళ్ళు స్త్రీలు అయిపోదురుగాక అని చెప్పించాడు. ఒక్క అంబికావనంలోకి అప్పటి నుంచి ఎవరు రావడం మానేశారట. ఇంకెక్కడన్నా శివుడు కైలాసంలో ఉన్నప్పుడో లేకపోతే ఉప్పల్లో ఉన్నప్పుడో రావడం మొదలెట్టారు, కానీ ఈ విశ్వనాథుడు కేవలం ఏ ఉప్పల్లో కాశీలోనో ఇంకో చోట ఉన్నప్పుడు వచ్చేవారు, అంబికావనంలో ఉన్నప్పుడు రావడం మానేశారు. ఎందుకంటే చెప్పించాడు కాశీ విశ్వనాథుడు శాపానికి తిరుగు ఉండదు కదా, అక్కడికి అడుగు పెడితే ఆడాళ్ళు అయిపోయేవారు. అప్పటి నుంచి జనాలందరూ భయపడ్డారు. ఈ విషయం పాపం రాజుగారికి తెలియదు. అంబికావనంలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఏమైపోయింది, శాపం వల్ల మొగగుర్రం ఆడగుర్రం అయిపోయింది. రాజుగారు కాస్త సుదర్శనుడు, స్త్రీగా మారిపోయాడు. అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి, నేనెవరిని ఏమిటేం తిరుగుతూ ఉండగా మంత్రులు వచ్చారు అక్కడికి, కానీ రాజుగారిని గుర్తుపట్టలేకపోయారు. మా రాజుగారు ఇక్కడికి వచ్చారా అండి అని అడిగితే, రాజుగారు ఎవరండి అన్నాడు ఈయన. ఈ కంఠం మధురంగా ఉంది, ఈవిడెవరో మనకెందుకు లేని వాళ్ళ దాన్ని వెళ్ళిపోయారు సార్. క్రమక్రమంగా తను తను మర్చిపోయాడు ఆయన. రూపం మారిపోతే ఇప్పుడంటే ఆపరేషన్ చేయించుకున్నాక అవేవో అవయవాలు మార్చుకుంటున్నట్టు, కానీ వీళ్ళకి పూర్వం గుర్తుంటుంది. కానీ శాపం వల్ల మగవాడు స్త్రీగానో స్త్రీ మగవాడుగానో వారితో ఇంకా ఫ్లాష్ బ్యాక్లు గుర్తుండవు. దాంతో పాపం రాజుగారు కాస్త నేను ఎవరినో స్త్రీని అనుకుంటూ ఉండగా ఒకరోజున అక్కడికి పరమ పూజ్యుడు చంద్రుడి కొడుకు గ్రహాలలో ఒకడైన బుధుడు వచ్చాడు. ఆయన ఈ సుందరిని చూసి, సుందరి నువ్వు ఎవరు అడిగితే, నేనెవరినో నాకు తెలియదండి అంది. అయితే నీకు ఇలా అని పేరు పెడుతున్నాను, నన్ను పెళ్లి చేసుకోవాలి కానీ అప్పుడు సిగ్గుపడిపోయి అలాగేనండి అంది. ఈ విధంగా మహారాజు గారు స్త్రీ రూపంలో ఇలా అనే పేరుతో బుధుడికి భార్య అయ్యాడు. వీళ్ళిద్దరికీ పురూరవుడనే చక్రవర్తి పుట్టాడు. పురూరవుడు పుట్టిన కొద్ది రోజులకి వశిష్ఠుడికి అసలు విషయం తెలిసింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ రాజుగారిని వెంట పెట్టుకొచ్చి, మహారాజా నువ్వు సుదర్శనుడివి, ఇప్పుడు స్త్రీ రూపంలో సంతానం పొందావు అనగా అప్పటికి గుర్తుకొచ్చేసిందండో ఈయనకి. గురువుగారు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయగానే, తన పూర్వ రహస్యం గుర్తు చేయగానే, అయ్యో మహారాజునయ్యుండి స్త్రీ రూపంలో కానుపుకని కొడుకును చూసుకుంటూ నన్ను నేను మర్చిపోయాను, నా రూపం నాకు తెప్పించండి అన్నాడు. అప్పుడు పరమ పవిత్రమైన అశ్వమేధ యాగాన్ని వశిష్ఠుడు చేయించాడు శివుడి అనుగ్రహం కోసం. ఆ యాగం పూర్తిగానే శివుడు ప్రత్యక్షమై, యాగం వల్ల పాపం పోయి శాపం తొలగి వీడు మళ్ళీ పురుషుడు అవ్వాలి, కానీ అంబికావనంలో ఇచ్చిన శాపము వ్యర్థం కాకూడదు, నేను ఇచ్చిన శాపం పూర్తిగా పాడవకూడదు, యాగ ప్రభావము ఉండాలి, నేను వరం ఇవ్వకపోతే యాగం వేస్ట్ అయిపోతున్నావునా, అప్పుడు ఇంక జనాలందరూ ఉంటారు యజ్ఞం చేసినా శాపం తొలగలేదు ఇంకెందుకు యజ్ఞం చేయడం అంటారు, కాబట్టి యజ్ఞ ప్రభావము పాడవరాదు శాపము వ్యర్థం కారాదు, అందువల్ల ఏం చేస్తాను, ఇటు యజ్ఞ ప్రభావం శాప ప్రభావం ఈ రాజుగారు ఉండేలా చేస్తాను. సంవత్సరంలో 6 నెలల పాటు ఈ రాజుగారు పురుషుడిగా ఉంటాడు యాగం చేసిన పుణ్యం వల్ల. ఆ మిగతా 6 నెలలు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంతా పురుషుడిగా ఉంటాడు, దక్షిణాయన పుణ్యకాలం అంతా స్త్రీగా మారతాడు. ఇది ఇతనికి నేను ఇచ్చిన వరం అన్నట్ట. దాంతో రాజుగారు పురుషుడైపోయాడు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా పురుషుడిగా ఉండి సింహాసనం మీద కూర్చుని పరిపాలించేవాడు, దక్షిణాయన రాగానే అంటూ వర్షాకాలంలో అంతఃపురంలో కూర్చునేవాడు. ఈలోపు ప్రజలకి తెలిసిపోయింది, మన రాజుగారు ఎవ్రీ 6 మంత్స్ స్త్రీ ట్రోయ్, 6 నెలలు మేల్ ట్రోయ్. ఇప్పుడు మేల్ ఆర్ ఫిమేల్ అని ఉన్న కాలంలో ఇద్దరు మేల్ ఆర్ ఫిమేల్ అని రాసుకోవాలని కర్మ అని వేళాకోళం చేశారు. ఇది చాలా కష్టం కదండి, మనకి దిక్మాల ఫామ్స్ ఇస్తారుగా, అలాగే రైల్వే టికెట్ కావాలన్నా మేల్ ఆర్ ఫిమేల్ అంటాడు. ఇప్పుడు మీరేం పెట్టాలి, 6 నెలలు ఆడ 6 నెలలు మగ అయితే టిక్కెట్లు ఫిలప్ చేసే కాలానికి ఏదైతే పెట్టాలి, మళ్ళీ 2 ఆధార్ కార్డులు. ఈ దిక్మాల ఆధార్ కార్డులు ఇక్కడ ఉండగానే కానీ శరీరం విడిచిపెట్టాక ఇంకా ఆధారం ఏమిటి, ఈ మధ్యన అక్కడ ఒకడు బోర్డు పెట్టారు వాడికి అసురు తర్పణం అని పెట్టారు పైగా, పాపం ఆయన ఆధార్ కార్డు ఏమైందో అనిపిస్తున్నారు. ఈ ఆధార్ కార్డు అక్కడ చల్లదే స్వర్గంలోనో నరకంలోనో అదే
అక్కడ వేరే ఆధార్ కార్డులు ఉంటాయి. ఆ ఆధార్ కార్డులు ఒక్క రామచంద్రుడే వాళ్ళు మీకు, లేకపోతే వేరే ఆధార్ కార్డు అవుతుంది. సరే, రాజుగారికి సిగ్గేసింది. ఆ తర్వాత అడవికి వెళ్ళి తన కుమారుడు పురూరవుడికి పట్టాభిషేకం చేశాక తన అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని మోక్షం పొందాడు. ఏది ఏమైనా పరమ పవిత్రమైనది ఈ అశ్వమేధ యాగం. భయంకరమైన ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యాపాపం తొలగించింది. సాక్షాత్తు అంబికావల్లభుడు విశ్వనాథుడు ఇచ్చిన శాపములు కూడా సగం తొలగించి ఆ తర్వాత మహాత్ముడైన ఇలుడిని వైకుంఠానికి పంపింది. కాబట్టి ఎంతటి వాణ్ణైనా పవిత్రం చేసే దివ్య యజ్ఞం అశ్వమేధయాగం. ఈ అశ్వమేధయాగం చేద్దామన్నాడు. ఇంకేముంది, రామచంద్రుడు అంతటి వాడు తలుచుకుంటే అశ్వమేధయాగానికి కొరత ఏముందండి? యాగం మహావైభవంగా ప్రారంభమైందో, శుభముహూర్తంలో విఘ్నేశ్వర పూజ, కలశస్థాపన మొదలైనవి చేశారు. ఒక గొప్ప బలమైన గుర్రాన్ని ఒకటి తయారు చేస్తారు. చాలామందికి తెలియక గుర్రాన్ని చంపుతారు అనుకుంటారు. చంపడం కాదు, అస్సలు ఎప్పుడు చంపరు. దాన్ని దానం ఇచ్చేవారు. హింసతో అహింసతో చేసే యజ్ఞాలు ఉంటాయి. పూర్వం అహింసాపూర్వక యజ్ఞాలకే రాముడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఈ గుర్రం కుడి చెవి తెల్లగా, ఎడమ చెవి ఏమో నల్లగా ఉంటుంది, మిగతా శరీరం తెల్లగా ఉంటుంది. దానిపైన జెండా పెడతారు. ఈ గుర్రం వెనకాతలు కొంతమంది వీరులు తిరుగుతూ ఉంటారు. ఈ గుర్రాన్ని ఎవరూ బంధించకూడదు. ఎవరైనా బంధిస్తే వాళ్ళని జయించి మేము గుర్రమును విడిపిస్తాం. ఈ గుర్రం అశ్వమేధ యాగానికి సంబంధించిన గుర్రం అని ఒక శాసనం ఉంటుందన్నమాట. ఆ గుర్రం మీద ఓ జెండా మీద రాసి పెడతారు. భూమండలంలో ఎవరూ రాముడి గుర్రాన్ని పట్టుకోవడానికి సాహసించరు. అందుకే ఆ గుర్రం వెనకాతలు ప్రజలు వెళ్ళారు. ఈ సినిమాలు కల్పితం. లవకుశలో చెప్పినట్టుగా లవుడు కుశులు వచ్చి యుద్ధం చేయటం, శత్రుఘ్నుడు పడగొట్టడం. అసలు శత్రుఘ్నుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు శత్రుఘ్నుడు మధురాపురాన్ని పరిపాలిస్తున్నాడు. మీకు ఆ విషయం ఇంతపూర్వమే చెప్పాను. శత్రుఘ్నుడు యుద్ధం చేశాట, లక్ష్మణుడు యుద్ధం చేశాట. ఎంత కల్పితం కథలు పెట్టేస్తారో. నిజానికి అసలు రాముడికి లవ కుశలవులకి మధ్యలో యుద్ధమే జరగలేదు. భయంకరమైన కల్పనలు ఇష్టమైన చేసి పారేశారు. భీముడు లాంటి వీరుడు కీచకుడు చంపడానికి కత్తితో పొడిచేట. ఎంత అన్యాయం అండిది. భీముడు యుద్ధం చేస్తూ ఉంటే అంతకంతకీ బలం పెరిగిపోతుంది. చపాతీ పిండి కొట్టి కొట్టి కొట్టినట్టుగా కీచకుడి కొట్టి చంపి పారేశాడు ఆయన. అటువంటి భీముడినేమో సామాన్యుడి కింద చిత్రీకరిస్తాడు. పైచ్యం అంటారు దాన్ని. అలాంటి పిచ్చి పనులు చేసినవాడు ఎవడన్నా చివరి రోజుల్లో సుఖపడ్డాడేమో చూడండి. మీరు భీముడి లాంటి వీరుణ్ణి విలన్గా, దుర్యోధనుడిని హీరోగా చిత్రీకరించిన వాళ్ళు చివరి రోజుల్లో తిండి లేక చచ్చిపోతారట. అది దరిద్రం పట్టుకుంటుంది వాళ్ళకి. అలాంటివి చిత్రీకరించరాదు. కాబట్టి ఇక మీదటైనా భవిష్యత్తులో అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మనం పాపిష్టి క్యారెక్టర్లేమో పుణ్యాత్ములుగా, రావణాసురుని హీరోగా, దుర్యోధనుడిని హీరోగా, కీచకుని హీరోగా ఇలాంటివి చేయకూడదు. అయితేనే ఎక్కడి నుంచి పుట్టినా కొన్ని కల్పిత కథలో, కొన్ని ప్రాచీన కాలం కథలో ఆధారంగా తీసుకుని తీసిన లవకుశ సినిమా ఎన్నిసార్లు చూసినా తెలివి తీరదు. అద్భుతమైనది అది. అందులో అన్నీ బాగున్నాయి. ఒక్క లవకుశలతో యుద్ధం ఒక్కటి కొంచెం కల్పించి పెట్టారు. మిగతా సీతారాముల వియోగం, అందులో పెట్టిన పద్యాలు అద్భుతం. అదొక కళాఖండం. కాబట్టి సినిమాగా దాన్ని మాత్రం మనం గౌరవించవలసిందే. అందులో ఘంటసాల వారు పాడిన పాటలు, పద్యాలు ఎన్ని యుగములకైనా మర్చిపోతాంటండి మనం. కైలాసం నుంచి ఒక ఆయన భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఒక 54 ఏళ్ళు బతికి గానం చేసి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆయనే మన ఘంటసాల వారు గుర్తుపెట్టుకోండి. ఇదే నేను వేళాపాళానికి హాస్యానికి చెప్పట్లా, నేను దివ్య దృష్టితో చెబుతున్నమాట. లేకపోతే మానవ మాత్రుడు అలా పాడలేడు. ఆ పద్యాలు, ఆ పాటలు ఎన్ని జన్మలెత్తినా అనుకరించలేము. ఆయన నాగలోకమే, నాకలోకమే. కాబట్టి ఎందుకు చెప్తానంటే, అశ్వమేధ యాగం అనగానే మనకి లవకుశులు గుర్తుకొచ్చి రాముడితో వాళ్ళు యుద్ధం చేశారని అనిపిస్తుంది. అది ఉంటే అబద్ధం చెప్పడానికి చెప్తాను. ఈ గుర్రం అన్ని చోట్లకి వెళ్ళింది. దారిలో ఒక్కడు కూడా గుర్రాన్ని పట్టుకోలేదు. కాబట్టి ఏడాది పాటు ఆ గుర్రం హాయిగా తిరిగి వచ్చింది. యుద్ధమే జరగలేదు అశ్వమేధ యాగానికి సంబంధించి. అప్పుడు రాముడు, ఇక గుర్రం కొద్ది రోజుల్లో తిరిగి వస్తుందని తెలుసు కనుక గుర్రం వచ్చాక ఏడాది యజ్ఞం దొరుకుతుంది. మరి అశ్వమేధ యాగం ఏడాది చేయాలేకంగా, ఒక ఏడాది ఏమో గుర్రం తిరగాలి, ఏడాది తర్వాత ఏడాది పాటు యజ్ఞం జరగాలి. ఈ యజ్ఞం ఎక్కడ చేద్దాం? ఈ ప్రపంచంలో అత్యంత పవిత్ర క్షేత్రం ఒక్కటే ఒకటి ఉన్నది. ఇంకా అంత పవిత్రం మరొకటి లేదు. అదే నైమిషారణ్యం. పుణ్యం బై మునివల్లభగణ్యం బై కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యం బునుతిం పదగు అరణ్యం బులలో.
అత్యంత పుణ్యస్థలం నైమిషారణ్యం. మహామునులు నిరంతరం తపస్సు చేసిన స్థలం నైమిషారణ్యం. 88,000 మంది, ఒకళ్ళిద్దరు కదా, 88,000 88,000 మంది ఋషులు 1,000 సంవత్సరాలు తపస్సు యజ్ఞము చేసిన స్థలం, సత్రయాగం చేసిన స్థలం అది. అనేక పుష్పాలతో, ఫలాలతో, వృక్షాలతో, దివ్యమైన దర్భలతో నిండిన దివ్య స్థలం నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యం ఎప్పటికీ పుణ్యప్రదేశమే. కలిపురుషుడు అక్కడ ఉండలేడు. మనం భక్తితో నమ్మి అక్కడ తపస్సు చేస్తే కలిప్రభావం మనల్ని ఏం చేయలేదు. కలిపురుషుడు అక్కడ ఉండడు అంటే అక్కడ అడుగు పెట్టడని కాదు, అక్కడ మనలను ఏమీ చేయలేడు అక్కడ ఉన్నప్పుడు. అందుకే రేపు సెప్టెంబర్లో అక్కడ భాగవత సప్తాహం పెట్టాను, అప్పుడు మీరందరూ రండి, మీకే తెలుస్తుంది. భాద్రపద మాసంలో వినాయక చతుర్థి వెళ్ళిన తర్వాత సప్తమి నాడు ఇక్కడ బయలుదేరి అందరం లక్నో చేరి, లక్నో నుంచి కరెక్ట్గా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నైమిషారణ్యం. అక్కడ శ్రీమద్ భాగవతం సప్తాహం చేస్తున్నాం. 7 రోజులుండి గోమతి నదములో స్నానం చేస్తాం. రోజులు చివరిన అవభృత స్నానం ఉంటుంది. అది అయ్యాక అక్కడ అపూర్వ స్థలాలు ఉన్నాయి. హత్యాహరణ స్థలం అంటే రాముడు బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి స్నానం చేసిన ఒక అపూర్వమైన మడుగు ఉంటుందండి. అందులో నీళ్లు నెత్తిన తలుకుంటే మనం చేసిన హత్యాపాపాలు తొలగిపోతాయి. అవన్నీ అక్కడ చెప్పవలసిందే. ఆ తర్వాత ఎన్నెన్ని దివ్య స్థలాలు ఉన్నాయో, అక్కడ దర్భల వనం ఉంటుంది. ఇది కాక దధీచి మహర్షి శరీరం విడిచిపెట్టిన దధీచి మిశ్రిత కొండం ఉంటుంది. ఇంద్రుడి వజ్రాయుధం అక్కడే తయారయ్యింది. ఇవన్నీ ఆ నైమిషారణ్యం దగ్గర ఉంటాయి. ఆ నైమిషారణ్యంలో సప్తాహం అయ్యాక అక్కడ నుంచి ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమం, ఏది లవకుశులు రామాయణం గానం చేసిన దివ్యస్థలం, సీతాదేవి ప్రసవం పొందిన స్థలం, అది కాన్పూర్ దగ్గర బిటూర్ దగ్గర ఉంటుంది. అదిగో అక్కడికి వచ్చి అక్కడ నుంచి బయలుదేరి అయోధ్య వెళ్ళి, అయోధ్యలో రాత్రి ఉండి అక్కడి నుంచి గోరఖపూర్ మీదుగా నేపాల్ వెళ్ళి తిరిగి వచ్చే ఒక అపూర్వమైన యాత్ర వేశాం. ఆ విషయం మీకు తెలుసు. రెండవ యాత్ర శరత్కాలంలో వేస్తాం. అనగా దసరా విజయదశమి అయిపోయిన 3వ రోజున త్రయోదశి నాడో చతుర్దశి నాడో బయలుదేరి ద్వారక వెడుతున్నాం. ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మి మీరల్లెచ్చట ఉనికి సారకు కొలువగ ఒత్తును కోరికతో కంసహరము కుల్దమురా అని ముక్కు తెమ్మన పారిజాత అపహరణంలో రాశాడు గొప్ప పద్యం. ద్వారకంటే వైకుంఠమే. రుక్మిణి లక్ష్మి, ఈ రుక్మిణి కృష్ణుడు ఇద్దరూ భూలోకంలో ఉన్న ఈ వైకుంఠంలో మా కోసం దర్శనమిస్తున్నారు గనక నిరంతరం మీ దర్శనానికి వస్తూ ఉంటానని నారదుడు అంటాడు కృష్ణుడితో. అంతటి దివ్యస్థలం అది. ఆ స్థలంలో కృష్ణుడు పరిపాలించిన భాగమంతా సముద్రంలో ఎప్పుడో కలిసిపోయింది, కానీ ఒడ్డు మీద ఉన్న ప్రాంతం మిగిలింది. ఆ దివ్యస్థలంలో భాగవత సప్తాహం చేస్తాం అనమాట. అక్కడ రుక్మిణీదేవి కోసం ఓ ప్రత్యేకమైన గుడి ఉంటుందండో, అక్కడ రుక్మిణీదేవి దుర్వాసునికి పాయసం ఒడ్డికి పూసిన దివ్యస్థలం అది. అప్పో అక్కడికి దగ్గరలోనే నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి ఉన్నది. ఇది కాక సముద్రంలో భేంటు ద్వారక అని ఉంటుంది, అంటే కుచేలుడు కృష్ణుడికి అటుకులు పెట్టిన స్థలం. అది సరిగ్గా సముద్రం మధ్యన ఉంటుంది. ఆ దివ్య స్థలంలోనేమో అక్టోబర్ నెలలో భాగవత సప్తాహం చేస్తాం. ఇదనమాట ఈ సంవత్సరం మా భక్తుల కోసం మేము చేస్తున్న దివ్య కార్యక్రమాలు. ఈ నైమిషారణ్యం ధర్మస్థలం. అక్కడ ఓ లక్ష్మణ భరత మీరేం చేస్తారంటే వెళ్ళి యజ్ఞ కుండాన్ని ఏర్పాటు చేయండి. ఆ యజ్ఞకుండం ప్రధాన కుండమే కాక చిన్న చిన్న కుండాలు, వృత్తాకారంలో ఉండే కుండాలు కూడా ఏర్పాటు చేయండి. ఆ యజ్ఞం చూడడానికి మునులు వస్తారు, వారందరికీ పర్ణశాలలు ఏర్పాటు చేయండి. వచ్చిన వారికి అందరికీ లేదనకుండా భోజనాలు పెట్టాలి. ప్రొద్దుటి పూట పాలు ప్రసాదంగా ఇవ్వాలి. మధ్యాహ్నం పూట పాయసాన్నాలు, అపూపములు అంటే అప్పాలు మొదలైన వాటితో పిండి వంటలతో భోజనం పెట్టాలి. అందువల్ల లక్ష్మణ తక్షణం ఆహార పదార్థాలన్నీ ఆ నైమిషారణ్యానికి పంపించు. ఎన్ని పదార్థాలు పంపాలో తెలుసా? 100 వాహ సహస్రాణం తండూలానాం వపుష్మతాం నోకలు లేని బియ్యం, అంటే ఆ బియ్యం ఆడేటప్పుడు కొన్ని గింజలు పగిలిపోతాయి, నోకలు అంటారు తెలుసా మీకు. ఇలా నోకలు లేని పెద్ద పెద్ద బియ్యపు గింజలతో కూడినటువంటి బస్తాలు 100,000 వాహనముల మీద, ఒక బండి మీద 50 బస్తాలు బియ్యం పడతాయట. అలాంటివి 100,000 వాహనముల మీద
బియ్యం పంపించండి. బియ్యమే లక్ష వాహనాలు, లక్ష ఇంటూ 500 బస్తాలు ఎంత లెక్కేస్తారు?
ఇంకా ఇది కాకుండా అయుతం తెలముగ్గానం, అయుతం అంటే 10,000, 10,000 వాహనముల మీద తెల నువ్వులు,
ఎందుకంటే నువ్వుల నూనెతో వంట చేసేవారు నువ్వులు రోజు తినాలండి. నువ్వులు బాగా తింటే బలంగా ఉంటారు, ఎముకలు బాగుంటాయి. అసలు వాళ్ళు నువ్వులే తింటారు మీరు రోజు పొద్దున ఇన్ని నువ్వులు బెల్లం ముక్క అలా ముద్ద కింద కొట్టుకుని పొద్దుటే తినండి, కాఫీ తాగకుండా పరగడుపున తినండి, మోకాళ్ళ నొప్పులు 6 నెలల్లో మీకు తగ్గిపోయి మళ్ళీ హాయిగా మెట్లు ఎక్కుతారు, చేతులు బలంగా ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల వారు పొద్దున్నే చేతిలోకి నువ్వులు తీసుకుని బెల్లం తీసి ఇలా గట్టిగా నలిపేసి నూనె తీసేవట్టండి అందులోంచి, ఎంత బలవంతుడో ఆలోచించండి. ఆ నూనె గిన్నెలో పోసి ఆ నూనె తాగి ఈ నువ్వులను బెల్లం ముద్ద తినేసి అప్పుడు ఏనుగులతోటి గుర్రాలతోటి యుద్ధం చేసేవాడు. కాసేపటికి చెమట పట్టేది, శరీరం ఆరోగ్యంగా ఉండేది. అందుకే వ్యాయామ దృఢతర శరీరుడు ఆయన. నువ్వులు తినం పొద్దున్నే లేవగానే దరిద్రపు కాఫీ టీ, ఆ తర్వాత ఏమో దిక్కుమాలిన నూడిల్స్, అవేవో సీరియల్స్, నానా చెత్తా తింటూ ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ విధంగా ఆ రోజుల్లో అవి తినేవారట. ఇది కాక నువ్వులతో పాయసం కూడా చేసేవారు, అందుకని తెల్లలు. ముద్గానం అంటే పెసలు కూడా పట్టుకెళ్ళాలి. పూర్వం కూడా పెసరట్టు ఉప్మా తినేవారండో, మాయించి చక్కగా నేతి పెసరట్టు వేస్తూ ఉంటే వేడివేడిగా వచ్చిన వాళ్ళల్లా పెసరట్టు ఉప్మా, పెసరట్టు ఉప్మా తినేయడమే. నాకు ఎంత ఆశ్చర్యం అంటే 10,00,000 మంది వచ్చారట యజ్ఞం చూడటానికి. ఎంతమందిలో ఇంతమందికి అసలు ఎన్ని పెసరట్లు ఇవ్వాలి, ఎంత ఉప్మా చేయాలి? ఇవాళ గట్టిగా ఇంట్లోకి 50 మంది వస్తే అడిగిపోతున్నాం, క్యాటరింగ్ ఇచ్చేస్తాం. ఆ క్యాటరింగ్ వాడు మాంధాత కాలం నాటి పెసరపిండి ఇంట్లోకి పట్టుకొచ్చి అది పెడతాడు. ఆ పెసరపిండి వాళ్ళు తెచ్చే చట్నీలు ఏ క్యాటరింగ్కైనా అవే. ఆ మధ్యన ఒక ఆయన ఒక గృహప్రవేశానికి క్యాటరింగ్ పట్టుకొచ్చాడు, ఇడ్లీలో చట్నీ తింటున్నవాడు అంది. ఇదేంటండి, కిందటి సంవత్సరం మా గృహప్రవేశానికి అద్భుతంగా చట్నీ చేశారు, ఈ సంవత్సరం చట్నీ రాముంది ఏంటంటే ఆ చట్నీయే కదండి పట్టుకొచ్చానండి అన్నాడు. కిందటి సంవత్సరం వాళ్ళు గృహప్రవేశానికి చేసిన చట్నీ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంతకాలం, అది పట్టుకొచ్చి మళ్ళీ వేడి చేసి పెట్టారు, మరి ఇంకేమవుతుంది? అందుకే మన బాడీలు ఇలా ఉన్నాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు తాజాగా మంచి మంచి పదార్థాలతో భోజనాలు పెట్టాలి కనుక పెసలు కూడా పట్టికడతాం. ఇవి కాక చెనకానాం శనగలు, కుళుత్నాం, ఇవి కాకుండా ఉలవలు, అంటే ఉలవలతో కూడా సాంబార్లో పెట్టేవారండి. ఉలవచారను పెట్టుకునేవారు పూర్వం, అన్నీ ఆరోగ్యమే కదా. అందుకని శనగలు, ఉలవలు, మాషాణం, మినుములు, మినపగారెలు వెయ్యాలి కనుక మినప గుళ్ళు పెట్టి కడతాం. లవణస్యచ, మంచి ఉప్పు, 5 ఉప్పు కాదు, అది తింటే మోకాళ్ళు ఎగిరిపోతాయి, ఎముకలు పటాపటా విరిగిపోతాయి, బాత్రూంలో పడితే లేవడవాడు. అందుకని ఉప్పు రాళ్ళే, మంచి ఉప్పు, దాన్ని కూడా మెత్తగా రోకళ్ళతో దంచి పట్టుకెళ్ళేవారు. కాబట్టి ఉప్పు పట్టుకెళ్ళాలి. అతోనురూపం స్నేహంచ గంధ సంక్షిప్తమేవచ. ఇంకా ఈ భోజనాల్లో వేసుకునేవన్నీ ఏమేమిటవి అనురూపాలంటే నెయ్యి. నెయ్యి ఎలా ఉండాలో తెలిసిన, నూతిలోంచి నెయ్యి తోడుకొస్తున్నారా అన్నంత నెయ్యి పట్టుకెళ్ళాలి. మంచి నెయ్యి ఎలా పోసేసుకుంటూ ఉండాలి, పప్పులో నెయ్యి, పెరుగులో కూడా నెయ్యి వేసి తినేవాడు మా చిన్నప్పుడు. ఇప్పుడు దిక్కుమాలకి నెయ్యి అనేది నెయ్యి పోసుకునేవాడు, లేదు తింటే వాంతులు. అందువల్ల నెయ్యి ఉండాలి, మంచి పప్పు నూనె ఉండాలి, పాలు, పెరుగులు, సుగంధ ద్రవ్యాలు, పెర్ఫ్యూమ్స్ కూడా ఉండాలి. స్నానం చేసిన వెంటనే టిక్ టిక్ అని చక్కగా సుగంధం పూసేవారు. అప్పుడు వాడు ఇలా చెయ్యెత్తి జై శ్రీరామ్ అనగానే ఆ చెయ్యెత్తిన వాడు ఎదురుకుండా నిలబడగలుగుతాం. లేదా కొంతమంది వచ్చి జై శ్రీరామ్ అని చెయ్యెత్తితే అని ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. అసలు స్నానము చేసేవారు పూర్వం స్నానం అని ఒక వస్తువు ఉండేది. స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఒళ్ళంతా రుద్దుకునేవారు, రుద్దుకున్నాక గంధం పూసుకునేవారు. గంధం పూసుకుని వస్తే ఎదురుగుండా ఉన్నవాడు ఆ సుగంధం పీల్చి ఆహ్లాదం పొందేవాడు. కాబట్టి సుగంధ ద్రవ్యాలు కూడా అందరికీ ఇవ్వండి. ఇంకా మన భరతుడు కోటాను కోట్ల విలువ కలిగినటువంటి వెండి, బంగారం ఇవన్నీ దక్షిణ కోసం పట్టుకెళ్ళాలి. ఇంకా వర్తకులు అక్కడ వ్యాపారాలు పెట్టాలి, అవసరానికి వస్తువులు కొనుక్కుంటారుగా జనం వచ్చిన వాళ్ళు, అక్కడ కూడా వ్యాపారం చేయాలండి. తీర్థం జరిగేటప్పుడు ఏం చేస్తానమాట, కుక్కు అని ఈలలు, బుడగలు, చెరుగ్గడలు ఇవన్నీ పూర్వం అమ్మేవారుగా. అలాగా వర్తకులు కూడా బయలుదేరాలి, అంగళ్ళు ఏర్పాటు చేయాలి, నటులు నటించాలి, నర్తకులు డ్యాన్స్ చేయాలి, సంగీతం పాడేవాళ్ళు బాగా పాడాలి, ఇలా అందరినీ పంపించు. ఇది కాక సేవకులు కూడా అక్కడికి వాలంటీర్లుగా కొంతమంది డబ్బు తీసుకుని సేవ చేసేవాళ్ళు కొంతమంది కావాలి, వాలంటీర్లు కావాలి, నువ్వు భక్తితో కావాలని ప్రకటనలు ఇచ్చేవారు ఆ రోజుల్లో కూడా వచ్చేవారు అన్నమాట, వాళ్ళు రావాలి. ఇది కాక సైనికులు నిరంతరం అక్కడ ఏ విధమైన గందరగోళం జరగకుండా ఆయుధములతో కాపలా కాయాలి, యజ్ఞవాటిక అపూర్వంగా నిర్మింపబడాలి అనగా అందరూ ఆ ఏర్పాట్లకు వెళ్ళారు. ఇంత ఎందుకండి, రాముడు యజ్ఞం చేస్తున్నాడని తెలుసుకుని యజ్ఞవాటికి పంపిన బంగారం వెండి ఇటుకలు సేఫ్టీ లాకర్లో పెట్టడానికి కుదరక ఇంకా తేకండి బాబోయ్ అన్నారట. అంటే రాముడికి అన్ని కానుకలు వచ్చాయి. మీకు ఇది కోయిన్సైడ్ కాదు కానీ ఈ పురాణం చెబుతున్న దానికి 2 రోజుల ముందు మన అయోధ్య రామాలయం ట్రస్ట్ వాళ్ళు వెండి ఇటుకలు పంపించొద్దు మేము దాచలేకపోతున్నాం అన్నారు తెలుసా. డబ్బులు 1000 సార్, డబ్బులు అంటే బ్యాంకులో ఉంటాయి కనుక బయటికి రావు కనుక గొడవలేదు, ఇక వెండిటికలు పంపించొద్దన్నారు. అన్నిటికలు పంపించారట, అవి ఎక్కడ పెట్టాలో తెలియట్లా. రాముడు యజ్ఞమునకు అలా వచ్చాయన్నారు, ఇప్పుడు అలా జరుగుతోంది. మళ్ళీ జయ శ్రీరామ్. అది అయోధ్య రామాలయం గొప్పతనం అంటే అయోధ్య రాముడు ఏ పని చేసినా అలాగే ఉంటుంది. ఈ ఏర్పాట్లు మహావైభవంగా జరిగాయి. ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఋత్విక్కులు వచ్చారు, మహాత్ములైన ఋత్విక్కులు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్య దాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర వైత్రేయ మార్కండే యాసురి వామదేవకపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మండవ్యాధి మహామునుల్ సనిరి ప్రేమల్ మీర తత్సేవకున్. ఎంతమంది ఋషులు? కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, వశిష్ఠుడు, వామదేవుడు, సుయజ్ఞుడు, జాబాలి, కాశ్యపుడు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మహానుభావులైన ఋషులు వేలాది మంది ఆ యజ్ఞానికి వచ్చారు. ఇంకా ఈ యజ్ఞమునకు పర్యవేక్షణ కోసం విభీషణుడు తన రాక్షసులతో వచ్చి పడ్డాడు. రాక్షస సైనికులు మామూలు మానవుల కంటే బాగా పనిచేస్తారు. 100 మంది మానవులు చేసే పని ఒక రాక్షసుడు టుక్కుని చేసేవాట. ఇప్పుడు తిరగలు రాయి పట్టరావాలి, ఓ రుబ్బురోలు, అప్పట్లో రుబ్బురోలతో రుబ్బేవారుగా, గ్రైండర్లు మిక్సీలు లేవుగా, అందుకని రుబ్బురోలు తేవాలనుకోండి, అక్కడి నుంచి ఆయ్ అనుకుంటూ 4 పోయారు. ఇక్కడ అయితే అదే రాక్షసుడు అక్కడ వచ్చి టక్కును పట్టుకొచ్చి రుబ్బురోలు అక్కడ పెట్టేసేవాడు. వెయ్యండి అని అంటే ఘటోత్కచుడు లేక కూర్చుని అక్కడ పోయిండ్ర 4 బస్తాలు అందులో అని 4 బస్తాలు మినుములు పోస్తే వీడు ఒక్కడు రాయిపుచ్చుకుని గిర్రును తిప్పితే 10 నిమిషాల్లో మినప్పిండి రెడీ. అందుకని విభీషణుడు రాక్షసుని తీసుకొచ్చాడు. అసలు ఇలా రాక్షసులు కనుక ఏ ప్రతిష్టలకో మనకి సాయం చేస్తేనా 10-15 నిమిషాల్లో అయిపోతుంది. కాకపోతే నా వెంగళ్ళ ఆ రోజులు రాముడు కాబట్టి తట్టుకున్నాడు, కానీ ప్రతిష్ట కోసం వీళ్ళు వండిన గారెలు వీళ్ళే వండి వీళ్ళు తినేస్తారేమో నా భయం, అందుకని వాళ్ళు పిలవట్లా. ఈ మధ్యన అన్నారులేండి మా జయశంకర్ గారు లాంటి వాళ్ళు, ఏమండి 4 రాక్షసులను లంక నుంచి పిలిపిద్దామా అన్నారు. పిలిపిద్దాం కానండి, మీ అందరి కోసం వాళ్ళు వంట చేస్తారు, చేశాక టేస్ట్ అంతా వాళ్ళే చూస్తారు, ఘటోత్కచుళ్ళ వివాహ భోజనం నోరెత్తారా మొత్తం వాళ్ళే తింటారు, మళ్ళీ మీ పని వేస్ట్. అందువల్ల రాక్షసులతో పని చేయించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏంటంటే అన్నీ వాళ్ళే తింటారు. రాక్షసులు జున్ను తినడం మొదలెడితే జున్ను ఈ బకెట్లతో చిన్న చిన్న గిన్నెలతో తేవడం కుదరదు. రాక్షసులకి మూసినదంతా జున్ను వేసేస్తే అప్పుడు వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి కాళ్ళతో కొన్ని ఇబ్బందులు మరి ఏం చేస్తాం. ఈ విధంగా విభీషణుడు తన పరివారంతో మొదలు పెడితే ఇంకా ఆశ్చర్యం తెలిసినా, విభీషణుడు రాక్షస పరివారం కంటే ఇంకా ఆశ్చర్యకరమైన సేవ వానరులు చేశారు. సుగ్రీవుడు, అంగదుడు మొదలైన వాళ్ళందరూ వచ్చి పడ్డారు. ఇంకా చూడండి హనుమంతుని సేన చేసే కోలాహలం సేవ అంతా ఇంత కాదు. ఆ మహాత్ముడు అశ్వమేధయాగం ప్రారంభమయ్యిన దగ్గర నుంచి మధ్యలో అన్నం పానం ఎడతెరపి లేకుండా పెట్టారు. నాణ్యశబ్దోభవత్తత్ర హయమేధే మహాత్మనః ఛందతో దేహి దేహీతి యావత్తుష్యంతి యాచకాః. ఆ సమయంలో ఇదిగో యాచకులకి తృప్తి కలగాలి కాబట్టి ఇవ్వండి ఇవ్వండి ఇంకా వెయ్యండి వెయ్యండి అన్నమే తప్ప ఇంకోటి లేదట. అంటే ఎక్కడికక్కడ వడ్డించండి రా వడ్డించండి, మీ సొమ్మే పోయింది, రాజు రాజుగారి సొమ్మేగా రాముడి సొమ్మేగా వడ్డించండి అనడమే తప్ప చాలు అన్నంలా. పెళ్ళిళ్ళలో చాలు ఎక్కువ వడ్డిస్తే వెనకాతల వాళ్ళకు ఉండదు అంటారు అప్పుడప్పుడు ఆర్గనైజర్స్. కానీ ఇక్కడ రాముడు చేస్తున్న యజ్ఞంలో ఏం బొబ్బట్లు 2 ఇంకో 4 అన్నమే. ఈ విధంగా వడ్డించండి, బొబ్బట్లు వెయ్యండి, పులిహార వడ్డించండి అంటూ ఉన్నవాళ్లే తప్ప వద్దన్నవాళ్ళు లేరు. ఇక తెలియవాళ్ళు మీకు పుణ్యం ఉంటుంది బాబోయ్, ఇక పెట్టనండి బాబు చచ్చిపోతుంది అంతలా పెట్టేస్తున్నారు ఇక చాలు అని వాళ్ళు సంతృప్తి పలికిస్తున్నారు, సంతృప్తితో పలుకుతున్నారు. సంతృప్తితో పలికారు కదా అని వాళ్ళు ఎవరో ఎక్కువ తినడం వల్ల ఇండైజెషన్తో బాధపడటంలా, ఎందుకంటే రాముడి కాలంలో తిన్న పదార్థములు ఆరోగ్య పదార్థాలు అవడం వల్ల కడుపు తృప్తితో నిండింది కానీ అనారోగ్యం లేదు. గట్టిగా మన వాళ్ళు నాలుగు బూరెలు తింటే మళ్ళీ ఇంటికి వెళ్ళి హేమని అదేదో దిక్కుమాలను షోడా కలుపు తాగేయడమే ఘటోత్క చుట్ట బూరెలు తిన్నట్ట అని ఎసిడిటీ ఇట, అందుకని గ్లాసులో ఏదో లిక్విడ్ వేసుకు తాగేట, ఇది అడ్వర్టైజ్మెంటు. ఘటోత్కతుడికి ఎసిడిటీ ఏమిటి కర్మ? ఘటోత్కతుడికి ఎసిడిటీ వస్తే భూమి మీద ఎక్కడన్నా ఒక్కడ బతుకుతాడా? ఈ మాయదారి అడ్వర్టైజ్మెంట్లో వీళ్ళను నాకు నవ్వు వస్తున్నట్టు వాడు చూస్తే చాలు. ఘటోత్కతుడు కూడా ఇండైజేషన్ క్యాండిడేట్ కింద తోసేయటమే, ఇక ఎవడైనా అనారోగ్యవంతుడే. రాముడేమో కోదండం ఎక్కువ పెట్టేట విరగకూడదామని చెయ్యి నొప్పెట్టిందిట, వెంటనే ఇక్కడ అదేదో రాయండి. రాముడికి నొప్పెట్టడం ఏమిటి? నీ అడ్వర్టైజ్మెంట్ మండిపోరు. చివరికి ఏ దేవుడిని పట్టుకొచ్చేస్తానమాట. ఇంతలో వాడు ఏం చేశాడు, పద్మాగర్ గారు మీరు ఒక యాడ్లో నటించాలన్నాడు నా దగ్గరకు వచ్చేవాడు. ఏమిటన్నాను, మీరు ఉపన్యాసం చెబుతూ ఉంటే మధ్యలో కిచ్చుకిచ్చుని వస్తుంది ఇందాక వచ్చినట్టుగా, అప్పుడు మీరు గొంతులో కిచ్చుకిచ్చు ఏం చేయను అంటారు. అనగానే మేము ట్యాబ్లెట్ ఇస్తాం, అది మీరు తినగానే మళ్ళీ మీరు శ్లోకం చదువుతున్నట్టు మొదలెడతారు, భలే ఉంటుందని అన్నారు. చివరికి నన్ను కూడా ఈ దగ్గుకి వాడుకోవడం మొదలెడుతున్నారు అనమాట. కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్లు పక్కన పెడితే ఘటోత్కతుడికి ఎసిడిటీ రాదు. అది వస్తే ఘటోత్కతులు ఎందుకు అవుతాడు, అది వస్తే భీముడు ఎందుకు అవుతాడు? రామచంద్రుడి పరిపాలనా కాలంలో ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు తిన్నవాడు ఎవరికి అనారోగ్యం లేదు, శుభ్రంగా తినలేచారు. ఆ కాలంలోట వానరులు రాక్షసులు చేసిన సేవ వల్ల అయితేనేం, పౌరులు చేసిన సేవ వల్ల అయితేనేం, ఆహార పదార్థాల వల్ల అయితేనేం అందరూ సంతృప్తి పొందారు. నకశ్చిన్ మలినస్తత్ర మురికి గుడ్డలతో ఒక్కడు లేడు, అందరూ శుభ్రంగా మూడు పొట్ల స్నానాలు చేసి ఎప్పటికప్పుడు టిప్ టాప్ అని అలంకరించుకున్నారు. పెళ్ళిళ్ళలో చూసారా అరగంటకు అమ్మాయి వచ్చేది ఒకసారి ఒక నా దగ్గరికి. ఆ మధ్యన పెళ్ళికి వెళ్ళా, ఓ అమ్మాయి వచ్చింది దీవించమంది దీవించాను, అరగంట అయ్యాక ఇంకో అమ్మాయి వచ్చింది దీవించింది దీవించాను, మళ్ళీ ఇంకో అరగంటకు ఇంకో అమ్మాయి వచ్చింది దీవించాను. ఇలా ఎంతమంది వస్తారు అందరూ ఒకేసారి రండి అనగానే సిగ్గుపడుతూ నేనేనండి 3 times వచ్చానండి. ఏమిటి రహస్యం? ఈ దీవించాక లోపలికి వెళ్ళి ఇందాక గులాబీ రంగు పూసుకుంది బుక్కలకి, ఇప్పుడు గులాబీ రంగు బదులుగా ఇంకో రంగు పూసింది పచ్చరంగు, మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకుంది, మళ్ళీ కాసేపటి ఇంకోటి వేసుకుంది ఇంకో డ్రెస్ వేసుకుంది, ఇలా నిమిషానికి ఒకసారి రంగులు మారుస్తుంది ఓసలు వెళ్ళా. పెళ్ళిళ్ళలో మనమే ఇన్ని వేషాలు వేస్తున్నామే, అలా మరి ఆ రోజుల్లో వైపోతేలాగా. అందుకని 3 పూట్ల 3 రకాల వస్త్రాలు కట్టుకుని నిగనిగలాడిపోతూ వచ్చేవారట. ఇవాళ వేసిన లాల్చి మళ్ళీ వేసేవారేటి? ఈ విధంగా కొత్త కొత్త బట్టలు వేసుకుంటూ కొత్త కొత్త అలంకారాలు చేసుకుంటూ మలినులు కాకుండా మురికి లేకుండా సుఖంగా ఆరోగ్యంగా ఉన్నారు. దీనులు లేరు. మళ్ళీ యజ్ఞం అయిపోయి ఇంటికి వెళ్ళాక రేపు మనం బతకలారా, మన ఉద్యోగం ఉంటుందో లేదో ఆన్లైన్ ఏమో అనే బెంగ లేకుండా మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళాక జీవితంలో వెతుక్కోవలసిన అవసరం లేకుండా అందరికీ బంగారం వెండి ఇచ్చారు కనుక దీనులు లేరు, చిక్కిపోయిన వాళ్ళు లేరు, అందరూ హృష్టపుష్టులు మంచి బలంగా దృఢంగా తయారయ్యారు. రాముడి యొక్క యజ్ఞంలో భోజనం చేసిన వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అయిపోయారు. అందరికీ బట్టలే, అందరికీ నగలే, అందరికీ కుండలాలే, అందరికీ కిరీటాలే, అందరికీ వాహనాలు ఇచ్చారు. అర్జునులు బంగారం కోరితే బంగారం ఇచ్చారట. యకృత్యవాన్ సువర్ణేన సువర్ణం లభతే స్వస, కొందరికి బంగారం పెచ్చ ఉంటుందిగా, అందుకని రాముడి యజ్ఞంలో నాకు బంగారం వస్తే బాగుండాలనుకుంటే వాడికి బంగారమే ఇచ్చేవారు. వెండింటే వెండి, నగలంటే నగలు, బట్టలంటే బట్టలు, ఇలా ఎవరికి ఏది కూరితే అది వచ్చాయి. దిమ్మలు దిమ్మల కింద అంటే తర్వాత ముద్దల కింద అచ్చుల కింద పోసి పరిధానం చేసేసారట బంగారం వెండి. ఇది మొయ్యలేక కొంతమంది ఏడ్చారు. ఇలాంటప్పుడు భీముడిలో బలంగా ఉంటే బాగుండాలనుకున్నారు కొందరు. అది ఆ యజ్ఞం చూచిన ఋషులు, అనేక యజ్ఞములు చూసిన వాళ్ళు ఉన్నారుగా యజ్ఞంలో. అలాంటి మునులు ఏమన్నారో తెలుసా, మేము ఇంద్రుడి యజ్ఞం చేసినప్పుడు వెళ్ళాం, కుబేరుడు చేసిన యజ్ఞం చూశాం, యముడు చేసిన యజ్ఞం చూశాం, వరుణుడు చేసిన యజ్ఞం చూశాం, నశక్రస్య ధనేశస్య యమస్య వరుణస్య ఈదృశో దృష్టపూర్వో నయేవమూచు తపోధనాక. ఇంద్రుడి యాగంలో కానీ యముడి యాగంలో కానీ కుబేరుడి యజ్ఞంలో కానీ వరుణుడి యజ్ఞంలో కానీ ఈ వైభవం మేము చూడలేదు. ఇదే వైభవం అంటే ఎంత గొప్ప యజ్ఞం మేము చూడలేదు. ఆహా, దిక్పాలకుల కంటే రాముడి యాగమే గొప్ప అన్నారట. నిజంగానే ఇలాంటి దిక్పాలకులు సృష్టించిన వాడు ఆయన, ఆయనకి యాగం చేయటం గొప్ప లెక్క అన్నట్టుగా సాగింది. ఎంతకాలం? సంవత్సర వధో సాగ్రం వర్తతే. ఏడాది పాటు రాముడు యజ్ఞం చేస్తూనే ఉన్నాడు, దీక్షతో యజ్ఞం చేస్తున్నాడు. అంత వైభవంగా జరిగింది. యజ్ఞం చేయడానికి ముందు ఒక సమస్య వచ్చింది. భార్య లేనిదే పక్కన అశ్వమేధ యాగం చేయకూడదు. ఇప్పుడు తీరా రాముడు పీటల మీద కూర్చునేటప్పుడు అందరూ అన్నారు భార్య ఏది అన్నారు. మరి భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది కదండి, నేనే పంపేశాను కదా అన్నాడు ఆయన. అప్పుడు వశిష్ఠుడు, భార్య బతికి ఉన్నది గనక, ఆమె ఇప్పుడు ప్రస్తుతం నీ దగ్గర కాకుండా వాల్మీకి ఆశ్రమంలో ఉంది గనక, ఆమె సువర్ణమూర్తిని చేసుకుని పక్కన పెట్టుకో. నువ్వు ఏకపతి నిరూతుడు, రెండో పెళ్లి చేసుకో గనక బంగారంతో సీత విగ్రహాన్ని తయారు చేసి పక్కన పెట్టుకో అన్నారు. భార్య లేకపోతే యజ్ఞం చేయడానికి దేవుడు కూడా మనికిరాడు అశ్వమేధ యాగానికి. కాబట్టి రాముడు ఆ ధర్మం లోకంలో వ్యాప్తి చేయడానికి ప్రేమగా భార్య విగ్రహం పక్కన పెట్టుకుని చేశాడు ఆయన. సరిగ్గా యజ్ఞం ఇంకా కొద్ది రోజుల్లో, ఒక నెలకో 15 రోజులకో 2 నెలలకో మొత్తం మీద ముగుస్తుందనగా, ఆ యజ్ఞమునకు వాల్మీకి మహర్షి తన శిష్యులతో వచ్చాడు. సశిష్య ఆజగామాసు వాల్మీకి ముని పొంగవ. స్వయంగా వాల్మీకి మహర్షి ఆ యజ్ఞానికి వచ్చాడు. వాల్మీకి కుశలవుల్ని పిలిచాడు. శిష్యులారా, ఇది రామచంద్రుని పవిత్ర యజ్ఞం. మీరు రాముడి కథని కంఠస్థం చేశారు, నేను రాసిన కావ్యాన్ని వాల్మీకి రామాయణాన్ని కంఠస్థం చేశారు. ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళండి. ఇదిగో ఈ పోటీ ఇక్కడ గానం అన్న చోటకల్లా మీరు వెళ్ళండి, ఆ ప్రాంతానికి వెళ్ళి. ఎందుకంటే యజ్ఞం అంటే కాస్తాకు వస్తాం కదా కదా, ఏకంగా 50-60 మైళ్ళు దూరం పందిళ్ళు వేయబడి ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతమంది అండి, కొన్ని లక్షల మంది వచ్చారంటే వాడికి ఎన్ని గుడిసెలు వేసి ఉంటారో ఆలోచించండి ఒకసారి. ఆ ప్రాంతాల్లో ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క కార్యక్రమం, ఆ బ్యాచ్ల్లో గాన కార్యక్రమం జరిగే చోటికి వెళ్ళండి. వెళ్ళి రామకథని గానం చెయ్యండి. ఈ గానం చేసే ముందు ఇక్కడ రాముడు ప్రజలకి తినడానికి రకరకాల ఆహార పదార్థాలు పెట్టాడు. మీరు అరణ్యవాసులు కాబట్టి వండిన పదార్థములు కాకుండా దుంపలు, కందమూలాలు, పళ్ళు తినండి. ఈ పళ్ళు తిన్న వాళ్ళకి నీరసం రాదు. మీరు రోజుకి 20 అధ్యాయాలు చొప్పున 500 అధ్యాయములతో ఉన్న రామాయణం మొత్తం అంతా గానం చెయ్యండి. రోజుకి 20 అధ్యాయాలు గానం చేసినా మీకు అలసట ఉండదు, నీరసం ఉండదు, గొంతు బొంగురు పోదు, మధ్యలో దగ్గు వచ్చి మంచినీళ్ళు తాగక్కర్లా. రాముడి దగ్గరికి వెళ్తే దగ్గరకు వస్తుంది. అందువల్ల మీరు వెళ్ళండి, గానం చెయ్యండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీరు గానం చేస్తున్నప్పుడు జనం ఆనందపడి మీకు కానుకలు ఇస్తే పొరపాటు కూడా పుచ్చుకోకండి. లోభశ్చాపి న కర్తవ్య స్వల్పోపి ధనకాంక్షయ ఆశ్రమస్థానం ఫలమూలోపజీవినా. ఎవరైనా మీకు కానుకలు ఇస్తే లోభంతో డబ్బు తీసుకోకండి. మనం అడవుల్లో ఉంటాం, ఋషులం, ఋషులకి డబ్బు ఎందుకు? భూలోకంలో మానవుల మధ్యలో ఉండే ఆశ్రమాలు నడిపేవాడికి డబ్బు కావాలి, కానీ అరణ్యవాసులకి ధనం పనికిరాదు. కాబట్టి పళ్ళు దుంపలు తినే మనం డబ్బు తీసుకోకూడదుమా? ఒకవేళ ఎవరైనా మీరు ఎవరని అడుగుతారనుకోండి, అప్పుడు మీరు మీ పేర్లు చెప్పకండి. ఆవాం వాల్మీకి శిష్యౌ స్వహ బ్రూతమేవన్ నరాధిపం. మీరెవరు ఏమిటి అని అడిగినప్పుడు మేము ఫలానా ఆవిడ పిల్లలు, లేకపోతే మా పేరు కుశుడు లవుడు అనకుండా మేము వాల్మీకి శిష్యులు అని చెప్పండి. అంతే, ఇంకేం మాట్లాడకండి అనగానే అలాగే అన్నారు వాళ్ళు. ఆ మర్నాటి నుంచి కుశలవులు అనేక ప్రాంతాలలో ఒక్కొక్క విడిదిలో ఒక్కొక్క చోట కూర్చుని రోజు గానం చేశారు. అంటే ఏమిటనమాట, మీకు చెప్పాను కదా, ప్రతి 1000 మందికి ఒక స్టేజీ అక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టేజీ దగ్గర 1000 మంది, ఇంకో స్టేజీ దగ్గర ఇంకో 1000 మంది అలా కూర్చుంటారు. ఈ స్టేజీ ఆ స్టేజీ చొప్పున రోజు 10 సార్లు కూడా గానం చేశారటండి. 20 సర్గలు అంటే ఇంచుమించుగా 2 గంటలు పైనే పడుతుంది. కాబట్టి రోజు 10 సార్లు గానం చేయాలంటే ఇంచుమించుగా 24 అవర్స్ గానం కింద లెక్క అయిపోయినట్టే. అంత గానం చేసినా వాళ్ళ గొంతులో తేడా లేదట, అలసట్లేదు. కారణజన్ములు, పైగా ఆయన చెప్పినట్టుగా వాల్మీకి చెప్పినట్టుగా వాళ్ళు రాముడిచ్చిన పళ్ళు తిన్నారు. వీళ్ళు పాడుతూ ఉంటే ఆ గానమునకు ఎండిపోయిన చెట్లు చిగురించాయి, ప్రజలు పులకించిపోయారు. వేదాంత రహస్యాలు ఉన్నాయి అందులో. వ్యాకరణం బాగున్నది, ఛందస్సు బాగున్నది, జ్యోతిశాస్త్ర రహస్యాలు ఉన్నాయి. ఈ పిల్లలు మహాపండితులు. చివరికి రాముడి చెవికి వెళ్ళింది ఇది. వెంటనే రాముడు ఇంకా అశ్వమేధ యాగం సమాప్తం కాబోతున్న కొద్ది రోజుల ముందు, మహామునులారా, ఎవరో ముక్కుపచ్చలారని బాలురు, కేవలం ఓ 13 ఏళ్ళో 14 ఏళ్ళో ఉన్న పిల్లలు, వాళ్ళు రామాయణ గానం చేస్తున్నారు. ఆ గానం రేపు నేను వింటాను, మీరందరూ కూడా రెండన్నాడు. అందరూ ఈ విషయం విన్నారు. అప్పటికే అందరూ విన్నవాళ్ళు ఉన్నారు కదా, రాముడు వింటున్నాడు, రాముడి దగ్గర మనం విందామని అందరూ వచ్చి కూర్చున్నారట. ఓ అసంఖ్యాక జనం కూర్చున్నారు రాముడు ఆశ్రమంలో. ఓ చోట కూర్చున్నాడు. ఆ తర్వాత కుశలవుల్ని వినయంగా అక్కడికి పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు. అసలు కుశలవుల్ని చూడడంతో రాముడి మనసు ఉప్పొంగిపోయింది. ఎంత కాదనుకున్నా పిల్లలు పిల్లలే, అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడైనా భూమి మీద ఉన్నప్పుడు, మానవుడిగా నటిస్తున్నప్పుడు ఈ పుత్ర ప్రేమ ఉంటుంది. పిల్లల మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఎంత గొప్పవాడైనా, ఎంత తపస్యాలైనా తన పిల్లవాడిని ప్రేమతో పిలిచి కౌగిలించుకోకుండా ఎవడుంటాడు? అందుకే ఎప్పుడో ఏమంది శకుంతల, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకును ముముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్సయున్ పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ చోద్యమే. ఈ పిల్లవాడిని కౌగిలించుకో అన్నది దుష్యంతుడితో. నీ కొడుకు వీడు భరతుడు, పిల్లవాడిని కౌగిలించుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో తెలుసా? ముత్యాల హారం, పచ్చకర్పూరం ఒంటికి పూసుకోవడం, చంద్రుడి వెన్నెల, ఇవేవి కొడుకిచ్చే ఆనందం ఇవ్వవు. నువ్వు ఎన్ని ముత్యాల హారాలు వేసుకున్నా కొడుకుని కౌగిలించుకుంటే వచ్చే ఆనందం రాదట. ఎంత చంద్రుడి వెన్నెలలో తిరిగినా ఈ ఆహ్లాదం రాదు. ఒంటికి చందనం పూసుకున్నా రాదు. పచ్చకర్పూరం పూసుకుంటే ఒక రకమైన ఆహ్లాదం కలుగుతుంది, అది కూడా రాదు. తన చంటి పిల్లాన్ని కుర్రాన్ని ఒక 5-6 ఏళ్లలోపు పిల్లల్ని కౌగులించుకుంటే ఎంత ఆనందం ఉండేది బాబు. ఏ రంగు అని పిలిచి ఒకసారి కౌగులించుకుంటే అప్పుడు వచ్చే ఆనందం ఇంకేం రాదట. బాయిదారు గొడవ నేనల్లా, ఆఖరికి శకుంతలు కూడా చెప్పింది. అందువల్ల రాముడు కూడా పిల్లల్ని చూసి ముచ్చట పడిపోయాడు. ఇక ఇప్పుడు కుశలవులు గానం చేయటం మొదలుపెట్టారు. కుశలవులు పాడుతూ ఉంటే మునులు ఒకరికేసొకరు చూసుకుని రాముడికే చూడటం మొదలెట్టారు. రాముడిని చూశారు, పిల్లల్ని చూశారు, కళ్ళతోటే ఆ పిల్లల రూపాన్ని తాగేశారు. అంటే ఆనందంగా చూసేశారన్నమాట. వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నట్టు కొంచెం మెల్లిమెల్లిగా ఈ పిల్లలిద్దరిని చూశారా? ఉభౌ రామస్య సదృశౌ బింబాద్బింబమివోత్తితౌ. ఒక బింబం నుంచి ఇంకో బింబం పుట్టినట్టుగా ఈ పిల్లలిద్దరూ రాముడి నుంచి పుట్టినట్టు కనపడుతున్నారు. రాముడి నోట్లోంచి ఊడిపడినట్టున్నారు. అచ్చం రాముడిలా ఉన్నారు వీళ్ళు. ఎటొచ్చిటిపోయినా రాముడు గిరదాల తొట్టు పెట్టుకుని కిరీటం పెట్టుకున్నాడు. వీళ్ళు జటాజోటాలు ధరించారు. ఈ ఒక్కటి తప్ప రూపంలో కానీ, ముక్కుల్లో కానీ, కన్ను తీరులో కానీ, మాట్లాడే తీరులో కానీ, కదలికల్లో కానీ ఎలా చూసినా రాముడు చూసినట్టుంది. ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉంటే సందేహం లేదు, ఏదో కారణం వల్ల వీళ్ళిద్దరూ రాముడికి దూరంగా ఉన్నారు కానీ రాముడి పిల్లలేమో అనిపిస్తోంది అనుకున్నారట. అస్సలు వాళ్ళు అన్నారు, విశేషం నాది గచ్చామో గాదితో నాకు వశచ రాముడు ఎదురుగుండా పడుతున్న వీళ్ళిద్దరిని చూస్తే రాముడు పడినట్టుంది కానీ రాముడికి వీళ్ళకి డిఫరెన్స్ లేదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ దీస్ చిల్డ్రన్ అనుకున్నారు వాళ్ళు. చివరికి రాముడు రామాయణం ఆ పూటకి 20 సర్కలు విని ఒక్కొక్కరికి 18,000 బంగారు నాణాలు ఇవ్వాయి భరత అన్నాడు. భరతుడు 18,000 బంగారు నాణాలు కానుకలు తెస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, మహాత్మా, మేము వనవాసులం, మాకు కందమూలాలు చాలు, వాటితో తృప్తి పడతాం. మాకెందుకండి నాణాలు అనగా ఆయన తెల్లబోయి, ఇంత విరక్తులను ఎక్కడా చూడలేదు, ఇంతకీ మీరెవరు, మీ గురువు ఎక్కడ, ఈ కావ్యం ఎవరు రాశారు అని అడగ్గా, పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఈ కావ్యం రాశాడు. ఆ మహాముని యజ్ఞవాటిక దగ్గర ఇక్కడే ఉన్నాడు. నీ వృత్తాంతాన్ని ఎన్ని శ్లోకాల్లో రాశాడు? 24,000 24,000 శ్లోకాలలో రాశాడు. ఉపాఖ్యాన శతంచీవ, ఇందులో 100 కథలు, విడివిడి కథలు ఉంటాయి. ఇప్పుడు ఏ యాతి కథ లేదు, దండకారణ్య కథ లేదు, కుమారస్వామి కథ ఉందా, ఇలాంటి ఉపాఖ్యానాలు 100 ఉన్నాయి. ఇంకా అధ్యాయములు ఎన్నున్నాయి? 500 పంచసర్గశతానిచ కాండాని 6 కృతానీహ సోత్తరాణి. 6 ప్రధాన కాండాలు, 1 ఉత్తరకాండ, అంటే వెలసి 7 కాండలున్నాయి. 24,000 శ్లోకాలతో ఏడు కాండములతో 500 సర్గలతో 100 ఉపాఖ్యానములతో ఈ కావ్యాన్ని మా గురువుగారు రాశారు అనగానే రాముడు, సరైతే మిమ్మల్ని అందరినీ మీ గురువుతో పాటు సత్కరిస్తాను అని ఇంటికి పంపి ఆ పూటంతా ఈ యజ్ఞం అయ్యాక విశ్రాంతి తీసుకుంటున్న సేపు ఈ పిల్లల్నే తలుచుకుని నిద్రపోలేక సీత గుర్తుకు రాగా అచ్చం సీతను చూసినట్టు అనిపించి ఆయనకి ఈ కథామాధుర్యంతో కాలం గడిపాడు. ఇంకా రేపటితో ఈ రామాయణం పూర్తవుతుంది, పూర్తిగా సంపూర్ణ రామాయణం సంపూర్ణమైనట్టు. రేపు ఉదయం ఈ యజ్ఞ సమాప్తి, సీతాదేవి భూప్రవేశం చేయటం, రామచంద్రుడు అవతారం చాలించి వెళ్ళడం, ఈ కార్యక్రమం ఉదయం ఉంటుంది. పూర్వమైన కాదు ఇది. అసలు చివరిన ఫలశ్రుతి వింటేట ఈ మొత్తం 8 రోజులు మనం చెప్పుకున్న ఉత్తరకాండ విన్న ఫలితం కూడా వస్తుందన్నారు. 54 రోజుల రామాయణ గ్రంథ సమాపం రేపుతో పూర్తవుతుంది. రేపు 54వ రోజు అన్నమాట. బాలకాండం, అయోధ్యాకాండం ఒక విడతగా, అరణ్య కిష్కింధా సుందరకాండములు రెండవ విడతగా, యుద్ధకాండం ఒకటి ఒక విడతగా చెప్పుకొని ఉత్తరకాండాన్ని ఈ 8 రోజుల కార్యక్రమంగా చెప్పుకున్నాం. ఇదే ప్రాంగణంలో చెప్పుకున్నాం. ఈ మిగతా కథ విని, ఫలశ్రుతి విని, సంపూర్ణ రామాయణ ఫలితం పొంది, రామానుగ్రహం పొంది, ఇహపరాలు రెండు పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.